Today we continue our study in all that Jesus taught that we've been considering from the Gospel of Matthew.
మత్తయి సువార్తలో నుండి మనం చూస్తున్న యేసు బోధించినదంతయు అనే మన అంశమును ఈనాడు కొనసాగిద్దాం.
Today we go to Matthew chapter 10.
ఈరోజు మనం మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని చూద్దాం.
And Jesus, having summoned his disciples, 12 disciples, gave them authority over unclean spirits to cast them out and to heal every kind of disease and every kind of sickness.
యేసుక్రీస్తు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చారు.
And the names of the 12 apostles are listed here in verses 2 and 3 and 4.
ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఇక్కడ వ్రాయబడ్డాయి 2, 3, 4 వచనాల్లో.
Then it says these 12 Jesus sent out after instructing them saying, Do not go in the way of the Gentiles and do not enter into the city of the Samaritans. Rather go to the lost sheep of the house of Israel.
యేసు క్రీస్తు ప్రభు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి ఈ విధంగా ఆజ్ఞాపించారు. మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపుకుడు గాని ఇస్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని చెప్పారు.
As you go, preach, saying the kingdom of heaven is at hand.
మీరు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించినది అని ప్రకటించుడి అని చెప్పారు.
Heal the sick, raise the dead.
రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి.
Cleanse the lepers, cast out demons.
కుష్ఠరోగుల్ని శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి.
Freely you receive, freely give.
ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి.
Do not acquire gold or silver or copper for your money belts.
మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను ఉంచుకోవద్దు.
Or a bag for your journey.
లేక మీ ప్రయాణం కొరకు ఎటువంటి సంచులను తీసుకుని వెళ్లవద్దు.
Or even 2 tunics or sandals or a staff.
మీ ప్రయాణం కొరకు 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతికర్రనైనను సిద్ధపరచుకోవద్దు.
For the worker is worthy of his support.
పనివాడు తన ఆహారమునకు పాత్రుడు.
And into whatever city you or village you enter, inquire who's worthy in it and abide there until you go away.
మరియు మీరు ఏ పట్టణంలోనైనను, గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్లు వరకు అతని ఇంటనే బస చేయుడి.
As you enter the house, give it your greeting.
ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి.
And if the house is worthy, let your greeting of peace come upon it. But if it's not worthy, let your greeting of peace return to you.
ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.
And whoever does not receive you or heed your words, as you go out of that house or city, shake off the dust from your feet.
ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి.
Truly I say to you, it will be more tolerable for the land of Sodom and Gomorrah in the day of judgment than for that city.
విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వ తగిందయుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
Is this the commission that the Lord gave to his apostles temporarily for the period before the new covenant was established?
కృత నిబంధన స్థిరపరచక మునుపు ప్రభు తన అపోస్తలులకు తాత్కాలికంగా ఈ పని అప్పగించారు?
Or is this a commission that's valid for us today?
లేక ప్రభు అప్పగించిన ఆ పని ఈనాడు మనకు కూడా వర్తిస్తుందా?
This is a very, very important question to answer.
ఇది జవాబు చెప్పడానికి ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న.
Because a lot of people have gone to this passage and sought to apply it to gospel preaching today.
ఎందుకంటే అనేక మంది ఈ వాక్య భాగంలోనికి వెళ్లి ఈ రోజు సువార్త చెప్పడానికి అన్వయించుకుంటూ ఉంటారు.
But if you look carefully, you find that those people are being selective.
కానీ దీన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే వాళ్ళు ఎన్నుకోబడ్డారు.
దే పిక్ అవుట్ సమ్ వర్సెస్ అండ్ లీవ్ అవుట్ అదర్ వర్సెస్.
వాళ్ళు కొన్ని వచనాలను తీసుకుని మిగిలిన వచనాలను విడిచిపెడతారు.
ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ పీపుల్ హూ సే జీసస్ సెడ్ ఇన్ మాథ్యూ 10 వర్స్ 9 సేయింగ్ హీల్ ద సిక్ రేజ్ ద డెడ్ క్లెన్స్ ద లెపర్స్ కాస్ట్ అవుట్ డీమన్స్.
ఉదాహరణకు కొంతమంది ఈ విధంగా చెప్తారు, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా చెప్పారు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి.
సో షుడెంట్ వి డూ దాట్?
కాబట్టి మనం ఆ విధంగా చేయకూడదా అంటారు.
బట్ హి ఆల్సో సెడ్ డోంట్ అక్వైర్ ఎనీ గోల్డ్.
కానీ ఆయన ఈ మాట కూడా చెప్పారు, మీ దగ్గర బంగారం పెట్టుకోవద్దని.
They leave out that. They go on collecting gold.
వాళ్ళు దీన్ని విడిచిపెట్టి ఆ బంగారాన్ని వసూలు చేసుకుంటూ ఉంటారు.
He said, freely you receive, freely give.
ఉచితంగా పొందితురు కనుక ఉచితంగా ఇయ్యమని ఆయన చెప్పారు.
They don't give freely, they collect tithes.
వాళ్ళు ఉచితంగా ఇయ్యరు, దశమభాగాల్ని వసూలు చేసుకుంటూ ఉంటారు.
And he said, don't take a bag for your journey or two tunics.
మీ ప్రయాణంలో సంచిని తీసుకుని వెళ్ళవద్దు, రెండు అంగీలను కూడా తీసుకుని వెళ్ళవద్దని ప్రభు చెప్పారు.
These preachers have got multitudes of tunics and coats and suits bought at the expense of poor believers.
కానీ ఈ బోధకులైతే పేద విశ్వాసుల దగ్గర నుండి డబ్బులు తీసుకుని ఎన్నో అంగీలను, కోట్లను, సూట్లను కలిగి ఉన్నారు.
So why do they pick out one part?
మరెందుకు వాళ్ళు కేవలం కొంత భాగాన్ని తీసుకుంటారు?
Not only that, Jesus also said in verse 5, don't go to the Gentiles.
అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు మీరు అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పారు 5వ వచనంలో.
He said, only go to the Jews and, don't even go to the Samaritans.
యూదుల దగ్గరికి మాత్రమే వెళ్ళండి, సమరీయుల దగ్గరికి కూడా వెళ్ళొద్దు అని చెప్పారు.
Go only to the lost sheep of the house of Israel.
ఇశ్రాయేల్ వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి.
So whenever you find Christians being selective, picking out a verse and making that the commission for today.
కాబట్టి ఎప్పుడైనా ఒక క్రైస్తవుడు వాక్య భాగంలో నుండి ఏదో ఒక వాక్యాన్ని తీసుకుని ఈ రోజు ఇది మనకు అప్పగించిన పని అని తీసుకున్నట్లయితే,
యూ కెన్ సీ దిస్ సంథింగ్ రాంగ్,
అందులో తప్పుంది అని నువ్వు చూడవచ్చు.
ఐదర్ టేక్ ద హోల్ థింగ్ ఆర్ డంప్ ద హోల్ థింగ్,
తీసుకుంటే మొత్తం తీసుకోవాలి, లేకపోతే అసలు ఏమీ తీసుకోకూడదు.
Now here he said that you shouldn't take any sandals or staff or money in verse 9 and 10.
ఇక్కడ 9-10 వచనాల్లో ఆయన చెప్పారు, మీరు ప్రయాణం కొరకు చెప్పులనైను, చేతి కర్రనైను, డబ్బునైను తీసుకుని వెళ్ళకూడదని.
బట్ వెన్ యూ కంపేర్ స్క్రిప్చర్ విత్ స్క్రిప్చర్ అట్ ద లాస్ట్ సప్పర్ జీసస్ చేంజ్ దిస్.
మనం లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసుకున్నట్లయితే ప్రభు యొక్క చివరి ప్రభురాత్రి భోజనమున దీన్ని మార్చారు ఆయన.
అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దాట్.
దాన్ని అర్థం చేసుకోవటం కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయం.
ఇన్ లూక్ 22 అట్ ద లాస్ట్ సప్పర్ హీ సెడ్ దిస్ verse 35 luke 22:35
chivari prabhu ratri bhojanamuna lucas vartha 22 adhyayam 35va vachanamulo ayina ee vidhanga chepparu.
And Jesus said to his disciples at the last supper, when I sent you out without purse, without a bag, without sandals.
Chivari prabhu ratri bhojanamuna prabhu shishyulato ee vidhanga annaru, sanchiyu jalayu cheppulnu lekunda nenu mimmunu pampinappudu.
That's referring to Matthew 10.
Matthew swartha 10va adhyayanni ayina suchistunnaru akkada.
Did you lack anything?
Meekemaina takkuva aina ani ayana adigaru.
He said, no, nothing.
Emi takku kaledani vallu chepparu.
The Lord provided for our need all along.
Prabhu maa avasaralannitini teecharu.
But now, it's a very important phrase in verse 36.
Kani 36va vachanamlo ento pramukhyamaina maata ikkada undi, ippudaithe.
But now.
Kani ippudaithe.
Things are different now.
Ippudu sangathulu maaripoyayi.
We're coming to the end of the old covenant.
మనం పాత నిబంధన చివరకు వచ్చేసాం.
జీసస్ వాస్ అబౌట్ గోయింగ్ టు డై ది నెక్స్ట్ మార్నింగ్.
తర్వాత ఉదయమున యేసుక్రీస్తు ప్రభువారు మరణించబోతున్నారు.
అండ్ ఇన్ ఎ ఫ్యూ డేస్ ది న్యూ కావెనెంట్ వుడ్ బి ఎస్టాబ్లిష్డ్. వెన్
కొన్ని రోజుల్లో కృత నిబంధన స్థిరపరచబడబోతుంది.
ద హోలీ స్పిరిట్ వుడ్ బి పోర్డ్ అవుట్.
పరిశుద్ధాత్మ కుమ్మరించబడబోతున్నాడు.
అండ్ సో హీ సెడ్, బట్ నౌ ఇఫ్ యూ హ్యావ్ అ పర్స్ టేక్ ఇట్ అలాంగ్.
కానీ ఇప్పుడైతే మీ దగ్గర పర్సు ఉంటే పర్సు తీసుకుని పోవాలి.
And if you have a bag, take it.
మీ దగ్గర సంచి ఉంటే సంచి తీసుకుని వెళ్ళండి.
And not only that, amazing words.
అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన వచనం కూడా ఉంది.
If you have no sword, sell your robe and buy a sword.
కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కోవలెను.
What does that mean?
ఏంటి దాని అర్థం?
That means be prepared to defend yourself when you are attacked.
దాని అర్థం ఏంటంటే ఎవరైనా మీ మీద దాడి చేసినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి సిద్ధపడండి.
Now when Peter took that sword, you know, they said, Lord, verse 38, he said, there are two swords here.
పేతురు అక్కడ ఉన్న కత్తి తీసుకుని 38వ వచనంలో విధంగా చెప్తున్నాడు, ప్రభువా ఇదిగో ఇక్కడ రెండు కత్తులు ఉన్నవి.
He said, that's enough.
ఇవి చాలు అని ఆయన చెప్పారు.
You got two swords, enough.
మీ దగ్గర రెండు కత్తులు ఉన్నాయా, అవి చాలు అని చెప్పారు.
He was saying that when you go into the Garden of Gethsemane and the Roman soldiers take out their swords to fight against you,
ఆయన ఏం చెప్తున్నారంటే మీరు గెత్సెమనే తోటకి వెళ్ళినప్పుడు రోమా సైనికులు వాళ్ల కత్తులు తీసుకుని మీ మీద దాడి చేస్తారు.
ఇఫ్ యూ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్, యువర్ హ్యాండ్ విల్ గెట్ కట్.
మీరు మీ చేతులు పైకెత్తినట్లయితే మీ చేతులు తెగిపోతాయి.
లిఫ్ట్ అప్ అ సోర్డ్ అండ్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ సో యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫేస్ అండ్ యువర్ హ్యాండ్స్, అదర్వైజ్ దే విల్ స్లాష్ యువర్ ఫేస్.
మీ కత్తులు పైకెత్తి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, లేనట్లయితే మీ చేతులు తెగిపోతాయి, మీ ముఖానికి గాయాలవుతాయి.
బట్ హీ సెడ్ దట్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఫర్ మినిస్ట్రీ ఇన్ దిస్ న్యూ కవెనెంట్ ఏజ్ ఆల్సో.
ఈ క్రొత్త నిబంధన యుగంలో చేసే పరిచర్యకు సంబంధించిన నియమం కూడా ఆయన ఇందులో చెప్పారు.
దట్ వీ కెన్ డిఫెండ్ అవర్ సెల్వ్స్ ఇఫ్ యు ఆర్ అటాక్డ్.
నీ మీద దాడి చేసినప్పుడు నిన్ను నీవు కాపాడుకోవచ్చు.
వెన్ పీటర్ టుక్ అవుట్ దట్ సోర్డ్ అండ్ బిగాన్ టు అటాక్ ద రోమన్ సోల్జర్స్ అండ్ కట్ ఆఫ్ సంబడీస్ ఇయర్.
పేతురు ఆ కత్తిని పైకెత్తి రోమా సైనికుల మీద దాడి చేసినప్పుడు,
దెన్ జీసస్ సెడ్ పుట్ ఇట్ బ్యాక్ బికాజ్ హీ హూ టేక్స్ ద సోర్డ్ విల్ పెరిష్ విత్ ద సోర్డ్.
అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పారు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించురు అని చెప్పారు.
బట్ పీటర్ కుడ్ హావ్ టర్న్డ్ టు ద లార్డ్ అండ్ సెడ్ లార్డ్ యు ఆర్ ద వన్ హూ టోల్డ్ us టు టేక్ అ సోర్డ్.
కానీ పేతురు ప్రభు వైపు తిరిగి మీరే కదా కత్తి పెట్టుకోమన్నారు అని చెప్పొచ్చు.
Yes, but the Lord would have told him, I didn't ask you to bring a sword to attack people.
అప్పుడు ప్రభు ఈ విధంగా చెప్పేవాళ్ళె, అవును నేనే పెట్టుకోమన్నాను కానీ అది ఇతరుల మీద దాడి చేయడానికి కాదు.
I asked you to bring a sword so that you could defend yourself when others attack you.
మిమ్మల్ని కత్తి తెచ్చుకోమని నేను ఎందుకు చెప్పానంటే ఇతరులు మీ మీద దాడి చేసినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి.
So we're not called as Christians to attack others.
కాబట్టి క్రైస్తవులంగా మనము ఇతరుల మీద దాడి చేయడానికి మనం పిలువబడలేదు.
But we are permitted to defend ourselves if we are attacked.
కాని నీ మీద ఎవరైనా దాడి చేస్తున్నట్లయితే నిన్ను నీవు కాపాడుకోవటానికి నీవు అనుమతించబడ్డావు.
Now this is something which many Christians don't understand.
అనేక మంది క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకోరు.
They take a verse like in Matthew chapter 5 which says resist not evil.
వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని ఒక వచనాన్ని ఈ విధంగా తీసుకుంటారు, దుష్టుణ్ణి ఎదిరించవద్దు అనే మాటను.
Verse 39 resist not him who is evil but if someone slaps you on the right cheek turn the other cheek.
39వ వచనము, దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము.
And if someone wants to sue you take your shirt.
ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల.
And they don't compare that scripture with this scripture we read in Luke 22 which says if you don't have a sword sell your robe and buy a sword.
ఈ లేఖనమును లోకాసు వార్తలు ఇప్పుడు మనం చూసిన లేఖనంతో వాళ్లు పోల్చి చూడరు. మీ దగ్గర కత్తి లేనట్లయితే మీ బట్టనమ్మి కత్తి కొనుక్కోవాలని ప్రభు చెప్పారు.
We need to put both scriptures together to understand what Jesus is saying.
యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది మనం అర్థం చేసుకోవాలంటే రెండు లేఖనాలను కూడా కలిపి మనం చూడాలి.
Our attitude is one where we don't sue people and we don't attack people.
మన వైఖరి ఎలా ఉండాలంటే మనము ఇతరుల మీద వ్యాజ్యం వేయకూడదు మరియు ఇతరుల మీద దాడి చేయకూడదు.
బట్ ఇఫ్ పీపుల్ డూ అటాక్ అస్ వి డిఫెండ్ అవర్ సెల్వ్స్.
కానీ ప్రజలు మన మీద దాడి చేసినప్పుడు మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ఇఫ్ పీపుల్ టేక్ అస్ టు కోర్ట్ దెన్ వి సీక్ టు డిఫెండ్ అవర్ సెల్వ్స్ ఇన్ కోర్ట్.
ప్రజలు మనల్ని కోర్టుకు తీసుకెళ్లినప్పుడు కోర్టులో మనల్ని మనం కాపాడుకోవచ్చు, సమర్థించుకోవచ్చు.
బట్ వి డోంట్ డిజైర్ ఎనీ ఈవిల్ ఫర్ అదర్స్.
కానీ ఇతరులకు కీడు కలగాలని ఎప్పుడూ కోరుకోవద్దు.
So you see Jesus modified the instructions he gave in Matthew chapter 10 because that was only for the period when they were going to the nation of Israel.
కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులకు ఏదైతే ప్రభు చెప్పారో దాన్ని ఇక్కడ మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులు కేవలం ఇశ్రాయేలు దగ్గరికే వెళ్లారు.
Now after the new covenant was established he was going to send them into all the world.
కానీ కృత నిబంధన స్థిరపరచబడిన తర్వాత తన శిష్యులను సమస్త లోకమునకు ఆయన పంపిస్తున్నారు.
అండ్ ఇన్ టు లాట్ ఆఫ్ నాన్ క్రిస్టియన్ నేషన్స్ అండ్
అనేక క్రైస్తవేతర దేశములకు.
దే నీడెడ్ టు ప్రొక్లెయిమ్ దేర్ నాట్ వాట్ హీ సెడ్ హియర్ ఇన్ మాథ్యూ 10 దట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్.
మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పడానికి కాదు.
హీ టోల్డ్ దెమ్ వాట్ టు ప్రీచ్ ఇన్ మాథ్యూ 10 వర్స్ 7 the kingdom of heaven is coming.
మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనములో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించుడని వారితో చెప్పారు ప్రభు.
That's not the message we are preaching.
కానీ ఇప్పుడు మనం ప్రకటించేది ఆ సందేశం కాదు.
We are preaching the kingdom of heaven has already come on the day of Pentecost.
మనం ఏం ప్రకటిస్తున్నామంటే పెంతెకొస్తు దినాన దేవుని యొక్క రాజ్యము వచ్చి ఉన్నది.
We can have a heavenly life now.
ఇప్పుడు మనం పరలోక జీవితాన్ని కలిగి ఉండొచ్చు.
Christ has risen.
యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు.
And he can lift us in our spirit into the heavenlies now.
ఇప్పుడు ఆయన మన ఆత్మను పరసంబంధమైనదిగా లేవనెత్తగలడు.
So that is a big difference.
అదే గొప్ప తేడా.
So don't go to Matthew 10 to get your commission for preaching the gospel today.
కాబట్టి ఈరోజు మనం సువార్త ప్రకటించడానికి మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని చూడము.
దట్ ఈస్ నాట్ ఫర్ టుడే,
అది ఇప్పటికి కాదు.
ఇట్ వాస్ ఫర్ దాట్ పర్టిక్యులర్ పీరియడ్,
అది కేవలం ఆ ప్రత్యేకమైన సమయం కొరకే.
లైక్ సమ్ ఆఫ్ ది అదర్ థింగ్స్ దట్ జీసస్ స్పోక్ వెన్ హీ వాస్ ఆన్ ఎర్త్,
యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన కొన్ని ఇతర మాటల వలె.
గో అండ్ షో యువర్సెల్ఫ్ టు ద ప్రీస్ట్, హి టోల్డ్ ద లెపర్స్.
ఆయన కుష్టివారిని స్వస్థపరిచిన తర్వాత మీరు వెళ్లి ప్రధాన యాజకునికి కనపడమని చెప్పారు.
అండ్ హి సెడ్ టు ద ఫారిసీస్ టు పే దేర్ టైత్స్,
తమ దశభాగాలు చెల్లించాలని పరిసయ్యులకు ఆయన చెప్పారు.
దట్స్ ఆల్ చేంజ్డ్ ఆఫ్టర్ ద డే ఆఫ్ పెంతెకోస్ట్.
కానీ పెంతెకోస్ట్ దినం తర్వాత ఇవన్నీ మార్చబడ్డాయి.
సో వి నీడ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద థింగ్స్ దట్ డిఫర్.
కాబట్టి ఏవేవి మారాయో వాటిని మనం అర్థం చేసుకోవాలి.
ఇట్ ఇస్ రిటన్, సేటన్ కోటెడ్ ఎ వర్స్ ఆఫ్ స్క్రిప్చర్ జీసస్,
యేసుక్రీస్తు ప్రభువుతో అపవాది ఈ విధంగా చెప్పాడు, ఈ విధంగా రాయబడిందని.
జీసస్ సెడ్ ఇట్ ఇస్ ఆల్సో రిటన్,
ఈ విధంగా కూడా రాయబడిందని యేసుక్రీస్తు ప్రభువు అపవాదితో చెప్పాడు.
వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ద హోల్ ట్రూత్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ ఇట్ ఇస్ రిటన్ బట్ ఇన్ ఇట్ ఇస్ రిటన్ అండ్ ఇట్ ఇస్ ఆల్సో రిటన్.
కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క సత్యమంతా కూడా కేవలం ఇలా వ్రాయబడి ఉన్నది అనే దానిలోనే లేదు, కానీ ఇలా వ్రాయబడి ఉన్నది, ఇలాగూ కూడా వ్రాయబడి ఉన్నది అనే దానిలోనే ఉంది.
టూ ప్యాసేజెస్ ఆఫ్ స్క్రిప్చర్ రిలేటింగ్ టు వన్ అనదర్ నీడ్ టు బి కన్సిడర్డ్ సైమల్టేనియస్లీ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
కాబట్టి ఒక విషయమును గురించిన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దాని గురించి చెప్తున్న రెండు వాక్య భాగాలను కూడా మనం చూడాలి.
సో వి మస్ట్ బేర్ దట్ ఇన్ మైండ్ ఓవర్ హియర్.
కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దాన్ని మనసులో పెట్టుకోవాలి.
బట్ దేర్ సర్టన్ ప్రిన్సిపల్స్ హియర్ దట్ వి కెన్ సీ దట్ ద లార్డ్ వాంట్స్ us టు లివ్ ట్రస్టింగ్ హిమ్.
కానీ ఆయన్ను మాత్రమే మనం నమ్మటానికి సంబంధించిన కొన్ని నియమాలను మనం ఇక్కడ చూడొచ్చు.
ద లేబరర్ ఇస్ వర్ది ఆఫ్ హిస్ సపోర్ట్ వర్స్ 10.
10వ వచనము, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు.
దట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కోటెడ్ ఈవెన్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ బై ది అపోస్టిల్ పాల్ ఇన్ 1 Corinthians chapter 9.
ఈ మాటను క్రొత్త నిబంధనలో పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ప్రస్తావించారు.
హి సేస్ ద లార్డ్ హింసెల్ఫ్ హస్ డైరెక్టెడ్ దట్ దోస్ హూ ప్రీచ్ ద గాస్పెల్ 1 Corinthians chapter 9 ఆర్ టు బి సపోర్టెడ్ బై ద గాస్పెల్.
సువార్త చెప్పువాడు సువార్త వలనే జీవించాలి అని ప్రభువే నియమించాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో పౌలు చెప్పారు.
అండ్ హి స్పీక్స్ అబౌట్ ద లేబర్ ఆఫ్ బీయింగ్ వర్ది ఆఫ్ హిస్ సపోర్ట్ ఇన్ 1 Timothy 5 as well.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఈ విధంగా చెప్పాడు, పనివాడు తన జీతమునకు పాత్రుడు. కాబట్టి ఎవరైతే ప్రభువును సేవిస్తున్నారో వాళ్లు పోషించబడాలి అని చెప్పాడు.
నాట్ దట్ దే గెట్ ఎ సాలరీ,
ఏదో జీతం పొందటం ద్వారా కాదు.
యాజ్ మచ్ యాజ్ దే కెన్ రిసీవ్ గిఫ్ట్స్ ఫ్రమ్ పీపుల్ హూ వాంట్ టు సపోర్ట్ దెం ఇన్ దేర్ వర్క్.
కాబట్టి వాళ్లు ప్రభు కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఇతరులు వాళ్లకు బహుమానాలు ఇచ్చినప్పుడు దాని ద్వారా వాళ్లు పోషించబడచ్చు.
That principle remains.
ఆ నియమం అనేది అలానే ఉంది.
So it's always by comparing scripture with scripture that we can understand the whole truth.
కాబట్టి ఎల్లప్పుడూ కూడా లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూడటం ద్వారా మాత్రమే మనము సత్యమంతటిని అర్థం చేసుకుంటాం.
All that Jesus taught, we must compare scripture with scripture.
కాబట్టి యేసు బోధించినంతా మనం అర్థం చేసుకోవాలంటే లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసి అర్థం చేసుకోవాలి.
For example, this principle Jesus spoke about going to a house where there is peace and they receive you with peace.
ఉదాహరణకు ఎక్కడైతే సమాధానం ఉంటుందో ఆ ఇంటిలోనికి ప్రవేశించటం మరియు సమాధానంతో మిమ్మల్ని చేర్చుకోవటం దాని గురించి మనం చూసినట్లయితే.
If the house is worthy, Matthew chapter 10 verse 13.
ఆ ఇల్లు యోగ్యమైనదైతే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం.
How do you find out if a house is worthy?
ఒక ఇల్లు యోగ్యమైందా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది?
Again, compare scripture with scripture.
మరలా ఇక్కడ లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూడాలి.
In Luke chapter 10, similar instructions, he said, when you go to a house, see verse 6, Luke 10:6, if a man of peace is there.
లూకా 10వ అధ్యాయం 6వ వచనము, ఇక్కడ కూడా ఇలాంటి సూచనలు ఇవ్వబడ్డాయి. అక్కడ సమాధాన పాత్రుడు లేక సమాధాన పురుషుడు ఉన్నాడో లేడో చూడండి.
ఇఫ్ ఇట్స్ ఎ క్వారల్సమ్ హౌస్ డోంట్ స్టే దేర్.
ఒకవేళ అది ఎప్పుడు తగాదులు పెట్టుకునే ఇల్లు అయితే అక్కడ ఉండొద్దు.
బట్ ఇఫ్ దేర్స్ ఎ మ్యాన్ ఆఫ్ పీస్ అండ్ దేర్స్ పీస్ ఇన్ దట్ హౌస్ స్టే దేర్ హి సెడ్ ఇన్ లూక్ 10:7 అండ్ డోంట్ కీప్ మూవింగ్ ఫ్రమ్ హౌస్ టు హౌస్.
కానీ అక్కడ సమాధాన పాత్రుడు లేక సమాధాన పురుషుడు ఉన్నట్లయితే, ఆ ఇంట్లో సమాధానం ఉన్నట్లయితే, మీరు ఆ ఇంట్లోనే బస చేయండి, ఇంటింటికి తిరగవద్దు.
because you'll hardly find many houses like that.
ఎందుకంటే అలాంటి ఇల్లు మీకు దొరకడం చాలా అరుదు.
You'll be lucky if you find one in a village.
కనీసం గ్రామానికి ఒక ఇల్లు మీరు అలా కనుక్కున్నా కూడా మీరు అదృష్టవంతులే.
So that principle remains even today.
కాబట్టి ఆ నియమం అనేది ఇప్పటికీ కూడా నిలిచి ఉంది.
That Christ seeks for houses where there's peace.
సమాధానం కల ఇళ్ల కోసం క్రీస్తు చూస్తూ ఉన్నారు.
And the responsibility for that peace is primarily upon the man of the house.
ఒక ఇంట్లో సమాధానం ఉండటానికి మొట్టమొదట బాధ్యుడు ఎవరంటే ఆ ఇంటి యజమాని, సమాధాన పురుషుడు.
The husband, the father.
భర్త, తండ్రి.
This is almost the most important thing that a man should seek to have in his house. Peace.
ఒక పురుషుడు తన ఇంట్లో ఇది ఉండాలి అని కోరుకోవాల్సింది ఏంటంటే సమాధానము.
No quarreling.
తగాదాలు ఉండవు.
No fighting.
పోట్లాడుకోవటం ఉండదు.
No murmuring.
సణుగుడు ఉండదు.
No grumbling.
సంశయములు ఉండవు.
It's the responsibility of every head of the house to ensure that his house is a house of peace.
ప్రతి ఇంటి యజమాని యొక్క బాధ్యత ఏమై ఉన్నదంటే తన ఇంట్లో సమాధానం ఉండేలా చూసుకోవాలి.
That is where servants of the Lord should stay. That's where the Lord himself stays.
అక్కడే దేవుని యొక్క దాసులు ఉంటారు, దేవుడు కూడా ఉంటాడు.
And people who reject God's word,
దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరించే ప్రజలు,
this principle is also true. It will be more tolerable, Matthew 10 verse 15, for the land of Sodom and Gomorrah in the day of judgment than for that city.
వారి కోసం ఈ నియమం కూడా ఇంకా నిలిచి ఉంది. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓరో తగిందై ఉండును.
Because those who went to Sodom and Gomorrah were not as important as the Lord's servants who go out today.
ఎందుకంటే సొదొమ గొమొర్రాలకు వెళ్లిన వారు ఈనాడు ప్రభు పరిచర్య కోసం పరిచర్య చేస్తున్న దాసులు కంటే ప్రాముఖ్యమైన వారేమీ కాదు.
Who went to Sodom and Gomorrah and asked them to repent?
సొదొమ గొమొర్రాలకు వెళ్లి పశ్చాత్తాపడి మారు మనసు పొందమని అడిగింది ఎవరు?
Lot was a backslidden person who was living there.
ఎంతో వెనక్కు దిగజారిపోయిన లోతు అక్కడ జీవిస్తూ ఉన్నాడు.
Two angels went there just to rescue.
అక్కడ కాపాడటానికి ఇద్దరు దేవదూతలు వెళ్లారు.
God punished them.
దేవుడు వారందరినీ శిక్షించాడు.
But today God sends his servants with the gospel, and if they reject it, it's a very very serious crime.
కానీ నాడైతే దేవుడు తన దాసులను సువార్త చెప్పడానికి పంపిస్తున్నాడు. ఎవరైతే దాన్ని నిరాకరిస్తారో అది ఎంతో తీవ్రమైన నేరంగా దేవుడు పరిగణిస్తాడు.
We move on to Matthew chapter 10 verse 16.
మనము మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనముకు వెళ్దాం.
He continues to speak to his disciples certain principles on how we are to go out.
కాబట్టి తన శిష్యులతో ప్రభు ఇంకా కొన్ని నియమాలు చెప్తూ ఉన్నాడు, వాళ్ళు ఏ విధంగా వెళ్లాలి అని.
These principles remain, even though the exact details of not taking money and sandals he changed.
మీరు డబ్బుని తీసుకెళ్లవద్దు, చెప్పులు తీసుకుని వెళ్లవద్దు అనే మాటలు వివరణ మారినా కానీ నియమములు మాత్రం అవే నిలిచిన్నవి.
He did not change what he says here in Matthew 10:16.
మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏదైతే చెప్పారో అది మారలేదు.
I send you out as sheep in the midst of wolves.
ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను.
That applies even today.
ఈనాడు కూడా అది అన్వయించబడుతుంది.
Christians go out into a world which is full of wolves, and they go out like sheep.
ఈ లోకంలో తోడేళ్ల మధ్యకు క్రైస్తవులు గొర్రెల వలె పంపబడుతున్నారు.
Now sheep are helpless.
గొర్రెలు ఎంతో నిస్సహాయమైన స్థితిలో ఉంటాయి.
Sheep is a picture of an innocent, helpless person going into the midst of wolves.
గొర్రె అంటే ఒక అమాయకమైన మనిషి, నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్న మనిషి తోడేళ్ల మధ్యకు వెళ్తున్నట్లు సాదృశ్యం ఇక్కడ.
What is the reason for that?
ఏంటి దాని కారణం?
Why does God send his servants out like that?
ఎందుకు దేవుడు తన దాసులను ఆ విధంగా పంపిస్తున్నాడు?
So that they will depend upon him.
ఆ విధంగా వాళ్ళు ఆయన మీద ఆనుకోవాలని, ఆధారపడాలని.
Why did Israel have so many enemies surrounding them in the Old Testament period?
ఎందుకు పాత నిబంధన కాలములో ఇశ్రాయేల్ చుట్టూ కూడా అనేక మంది శత్రువులు ఉన్నారు?
So that they would not depend on themselves but would depend on God.
ఎందుకంటే ఆ విధంగా వాళ్ల మీద వాళ్ళు ఆధారపడకుండా ప్రభు మీదే ఆధారపడటానికి.
And this is a fundamental principle that we can learn here.
ఇక్కడ మనము నేర్చుకునే ప్రాథమికమైన నియమం ఇది.
God sends us out not as wolves to go to the sheep.
దేవుడు మనల్ని గొర్రెల మధ్యకు తోడేళ్లను పంపించినట్లు పంపించడం లేదు.
When a Christian acts like a wolf who's trying to get money from others and trying to lord it over the others or goes like a lion.
ఒక క్రైస్తవుడు ఇతరుల దగ్గర నుండి డబ్బుల్ని తీసుకుంటూ లేక ఇతరుల మీద పెత్తనం చేయడానికి ఒక తోడేల వలె ప్రవర్తిస్తున్నట్లయితే ఒక సింహం వలె ప్రవర్తిస్తున్నట్లయితే
you know some preachers are like lions not in the pulpit but in the way they seek to lord it over others
కొంతమంది బోధకులు సింహాల్లాగా ఉంటారు ప్రసంగ వేదికల మీద కాదు కానీ ఇతరుల మీద పెత్తనం చేసే విషయంలో
a sheep doesn't seek to lord it over anyone
కానీ ఒక గొర్రె అయితే ఎవరి మీద పెత్తనం చేయాలనుకోదు
he said I send you out as sheep in the midst of wolves
kabatti nenu mimmulnu gorrela vale todella madhyaku pampistunanu
babylon in christianity is full of wolves
babylonu kristvatvamu aneka mandi todella tho nindi untundi
true christianity a christian is like a sheep
nijamaina kristvatvamlo kristavudu gorre vale untadu
but he is not foolish
kani atadu buddhihinudu kaadu
sheep are foolish but he is not
gorrela aithe buddhihinanga untayi kani kristavudu aa vidhanga undadu
He is shrewd as a serpent Luke Matthew 10:16
అతడు పాము వలే వివేకాన్ని కలిగి ఉంటాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం
His character is one like a sheep where he is not seeking to fight with people
అతని గుణం ఎలా ఉంటుందంటే గొర్రె వలే ఇతరులతో పోట్లాట పెట్టుకోని విధంగా ఉంటుంది
Sheep don't fight
గొర్రెలు పోట్లాడవు
But he is shrewd as a serpent
కానీ అతడైతే పాము వలే వివేకం కలిగి ఉంటాడు
He is not a foolish dumb character
atadu buddhihinanga emi teliyani vidhanga undadu
at the same time he is as innocent as a dove
kani ade samayamlo pauram vale nishkaptanga untadu
see the pictures the lord uses from the animal kingdom
chudandi devudu jantula yokka rajyam nundi etuvanti sadrushyalanu upayogisthunnadu
a sheep in the midst of wolves
todella madhya gorre vale
shrewd as serpents
paamu vale vivekam kaligi
but innocent as doves
kani pauram vale nishkaptanga undatam
and he said be careful of men
kabatti manushulnu gurinchi jagratha padandi ani chepparu
this is all that jesus taught
yesu bodhinchindanta ane danlo idi kuda undi
this is how we must be
ee vidhanga manu undali
we must have the shrewdness
manam vivekam kaligi undali
there is no virtue in being gullible
avivekanga undatamlo etuvanti goppatanam ledu
the shrewdness of a serpent
సర్పం వలె వివేకం కలిగి ఉండాలి
there are a lot of deceivers in Christendom
క్రైస్తవత్వంలో అనేక మంది మోసగాళ్ళు ఉన్నారు
there are a lot of deceptive reports that come about Christian work
క్రైస్తవ పని గురించి ఎంతో మోసకరమైన నివేదికలు తయారు చేస్తూ ఉన్నారు
in every country that are distributed to wealthy countries so that they can collect money from them
ఆ విధంగా ధనిక దేశాలకు పంపించి వారి దగ్గర నుండి డబ్బును పొందుతూ ఉన్నారు
we must be shrewd as a serpent
మనము పాముల వలె వివేకం కలిగి ఉండాలి
సమ్ ఆఫ్ దోస్ రిపోర్ట్స్ మే బి ట్రూ మెనీ ఆఫ్ దెమ్ మే బి ఫాల్స్
వాటిల్లో కొన్ని నివేదికలు నిజమై ఉండొచ్చు కొన్ని అబద్ధమై ఉండొచ్చు
వి మస్ట్ బి ష్రూడ్ యాజ్ ఎ సర్పెంట్ ఇన్ యాక్సెప్టింగ్ వాట్ ఇస్ ట్రూ అండ్ రిజెక్టింగ్ వాట్ ఇస్ ఫాల్స్
ఏది నిజమో అంగీకరించి ఏది అబద్ధమో నిరాకరించడానికి మనం పాముల వలె వివేకాన్ని కలిగి ఉండాలి
ఇన్నసెంట్ యాజ్ డవ్స్
పావురము వలె నిష్కపటం కలిగి ఉండాలి
బట్ బివేర్ ఆఫ్ మెన్
కానీ మనుషులను గురించి జాగ్రత్త పడుడి
బికాజ్ దే విల్ డెలివర్ యూ అప్ ఇన్ టు దిస్ కోర్ట్స్
ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు
స్కర్జ్ యూ ఇన్ దేర్ సినగాగ్స్
తమ సమాజ మందిరముల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు
ది లార్డ్ డిడ్ నాట్ ప్రామిస్ దట్ వి విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ పర్సిక్యూషన్
హింసించబడకుండా మీరు కాపాడబడతారని ప్రభు వాగ్దానం చేయలేదు ఇక్కడ
హీ వార్న్ దెం రైట్ అట్ ది బిగినింగ్ యు ఆర్ గోన్ టు బి పర్సిక్యూటెడ్
మొదటి నుండి కూడా వాళ్ళు ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు మీరు హింసించబడతారు అని
అండ్ యూ షాల్ ఈవెన్ బి బ్రాట్ బిఫోర్ గవర్నర్స్ అండ్ కింగ్స్ ఫర్ మై సేక్ యాజ్ ఎ టెస్టిమనీ టు దెమ్ అండ్ టు ద జెంటైల్స్
వీరికిని అన్ని జనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడదురు
నోటీస్ నౌ హీ స్పీక్స్ అబౌట్ ద జెంటైల్స్
ఆయన అన్ని జనుల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ గమనించండి
సో యూ సీ దట్ హీస్ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ వాట్ హీ సెడ్ ఎర్లియర్ వే హీ సెడ్ ఇన్ వర్స్ 5 డోంట్ గో టు ద జెంటైల్స్
ఇంతకు ముందు మనం చూసినట్లయితే 5వ వచనంలో అన్ని జనుల దగ్గరికి వెళ్లొద్దు అని ప్రభువు చెప్పారు కానీ ఇప్పుడైతే ఆ విధంగా అన్ని జనుల దగ్గరికి మీరు వెళ్తారని చెప్తున్నారు
ఇన్ వర్స్ 16 ఆన్వర్డ్స్ హి ఇస్ టాకింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద న్యూ కావెనెంట్ ఏజ్
16వ వచనం నుండి కూడా ఆయన దేని గురించి చెప్తున్నారంటే కృత నిబంధన యుగంలో ఏం జరగబోతుందో దాని గురించి చెప్తున్నారు
యు విల్ బి బ్రాట్ బిఫోర్ గవర్నర్స్ అండ్ కింగ్స్ ఫర్ మై సేక్ యాజ్ ఎ టెస్టిమనీ టు ద జెంటైల్స్
మీరు అన్ని జనులకు సాక్షార్థమై ఉండు నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును నా నిమిత్తము తేబడదురు
సో టు ది జెంటైల్స్ వెన్ యు గో అవుట్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ది జెంటైల్స్ టు ది నాన్ జూయిష్ నేషన్స్ వి ఆర్ గోయింగ్ అవుట్ ఎ షీప్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వోల్వ్స్
యూదులు కాని ఇతర దేశములకు అన్ని జనుల యొద్దకు నేను మిమ్మల్ని ఏ విధంగా పంపిస్తున్నానంటే తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపిస్తున్నట్లు పంపిస్తున్నాను.
అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ పర్సిక్యూషన్.
మరియు మనకు హింస కలగబోతుందని మనం ఆశించవచ్చు.
సమ్ ఆఫ్ గాడ్స్ సర్వెంట్స్ ఇన్ ది ఓల్డ్ కవెనెంట్ వర్ ప్రొటెక్టెడ్ సూపర్నాచురల్లీ.
పాత నిబంధనలోని కొంతమంది దైవజనులు ఎంతో మానవాతీతంగా కాపాడబడ్డారు, భద్రపరచబడ్డారు.
ఎలైజా, ఎలీషా, when armies came to catch them, God protected them supernaturally.
ఏలియ మరియు ఎలీషా వారిని పట్టుకోవటానికి సైన్యములు వచ్చినప్పుడు దేవుడు వారిని మానవాతీతంగా కాపాడారు.
God protected Daniel and his three friends and many others.
దేవుడు దానియేలును, తన ముగ్గురు స్నేహితులను మరియు అనేక మందిని ఆ విధంగా కాపాడారు.
But there were many others whom he did not protect.
కానీ అనేక మందిని దేవుడు కాపాడలేదు.
Isaiah, for example, tradition says he was sawn asunder.
ఉదాహరణకు యెషయాను మనం తీసుకున్నట్లయితే యెషయా రంపములతో కోయబడినట్లు చరిత్ర చెప్తుంది.
And Jesus spoke about Zechariah, one Zechariah who was killed.
జకర్యా కూడా చంపబడ్డాడు. ఆ జకర్యా గురించి యేసుక్రీస్తు ప్రభు కూడా మాట్లాడారు.
And so there is much more of that in the new covenant.
కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే కృత నిబంధనలో ఇంకా అనేక మంది ఆ విధంగా చంపబడ్డారు.
By God's servants almost always throughout new covenant history.
కృత నిబంధన చరిత్ర మనం చూసినట్లయితే దాదాపు అనేక మంది దైవజనులు ఆ విధంగా చంపబడ్డారు.
True servants of God who stood up for the truth, never compromised, were persecuted.
రాజీ పడకుండా సత్యం కోసం నిలబడ్డ నిజమైన దైవజనులు హింసించబడ్డారు.
Brought before kings and governors.
అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు తేబడ్డారు.
Taken to court.
కోర్టులకు తీసుకుని వెళ్లబడ్డారు.
Falsely accused.
తప్పుడు నేరారోపణలు చేయబడ్డారు.
Delivered up.
అప్పగించబడ్డారు.
And in all those situations he said in verse 19, don't be anxious about what you're going to speak or how you're going to speak.
ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఎలాగు మాట్లాడదుము, ఏమి చెప్పుదుమని చింతించవద్దని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 10:19.
Because in that hour God will give you the words to speak.
Endukante aa gadeyalone meeremu cheppavalano devudu meeku anugrahistadu.
Now this is not referring to standing up in the pulpit.
Idi prasanga vedika meeda nilabattam gurinchi cheppatledu.
A lot of people misquote scripture by saying, well, the Lord said don't think about what you're going to speak when you're going to stand in a pulpit.
అనేక మంది దీన్ని తప్పుగా చెప్తారు. మీరు ప్రసంగ వేదిక మీద నిలబడి బోధించడానికి ముందు మీరేం ఆలోచించొద్దు, దేవుడే చెప్తాడు అని అంటారు. అనేక మంది బోధించడానికి ప్రసంగ వేదిక మీదకు వచ్చి ముందే సిద్ధపడి రాకుండా ఆ విధంగా అందరి సమయం వ్యర్థం చేస్తుంటారు. దురదృష్టవశాత్తు ఈనాడు అనేక మంది బోధకులు ఆ విధంగా ఉన్నారు.
You should not get up into a pulpit to preach God's word if you have not prepared well and lived before God.
నీవు దేవుని ఎదుట జీవించకుండా సంపూర్ణంగా సిద్ధపడకుండా ఎప్పుడూ కూడా నీవు ప్రసంగ వేదిక మీదకి వచ్చి బోధ చేయకూడదు.
The preparation is primarily living before God's face.
ఇక్కడ సిద్ధపాటు ఏంటంటే ముఖ్యంగా దేవుని యొక్క సముఖం ఎదుట జీవించాలి.
But also becoming familiar with the word which you have to share to the people.
నువ్వు ప్రజలతో ఏదైతే పంచుకోబోతున్నావో ఆ వాక్యాన్ని కూడా బాగా ఎరిగి ఉండాలి.
అండ్ వెన్ యూఆర్ యంగ్ యూ ప్రాబ్లీ నీడ్ టు డు అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ బిఫోర్ యూ గెట్ అప్ టు స్పీక్.
ఒకవేళ నువ్వు యవనస్తుడు అయితే నువ్వు మాట్లాడబోయే ముందు ఎంతో సిద్ధపాటు ఉండాలి, ఎంతో సిద్ధపడాలి.
డోంట్ క్లెయిమ్ దిస్ వర్డ్స్ అవుట్ ఆఫ్ ఇట్స్ కాంటెక్స్ట్ అండ్ సే దట్ ఇన్ దట్ మోమెంట్ వెన్ యూ స్టాండ్ ఇన్ ద పల్పిట్ ఇట్ విల్ బి గివెన్ యూ వాట్ టు స్పీక్.
కాబట్టి వచనాన్ని అసందర్భంగా చెప్పవద్దు. నువ్వు ప్రసంగ వేదిక మీదకి వెళ్లి దేవుడే మాట్లాడతాడని చెప్పొద్దు.
యుల్ ఫైండ్ నథింగ్ ఇస్ గివెన్ టు యూ.
అప్పుడు నీకేమి ఇవ్వబడినట్లు నువ్వు చూస్తావు.
బట్ యాజ్ యూ గ్రో ఇన్ ద లార్డ్ బికమ్ మోర్ అండ్ మోర్ మెచ్యూర్ అండ్ ఆర్ ఏబుల్ టు డిసర్న్ ద లార్డ్స్ వాయిస్ మోర్ క్లియర్లీ.
కానీ నువ్వు ప్రభువులో ఎదిగే కొలది, ఇంకా పరిపక్వత సాధించే కొలది, ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించే కొలది,
దెన్ యూ విల్ ఫైండ్ గాడ్ స్పీకింగ్ టు యూ ఈవెన్ యాజ్ యూ గెట్ అప్ టు స్పీక్.
అప్పుడు నువ్వు లేచి నిలబడ్డప్పుడు దేవుడు మాట్లాడుతున్నట్లు నువ్వు చూడగలవు.
బట్ దాట్ ఈస్ 40 years ఆఫ్టర్ యూ బీన్ ఎ బిలీవర్.
అది ఎప్పుడంటే నీవు విశ్వాసి అయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత సంగతి.
ప్రాబ్లీ నాట్ బిఫోర్ దాట్.
బహుశా దానికంటే ముందు కాదు.
బట్ హియర్ ఇట్స్ స్పీకింగ్ అబౌట్ ఈవెన్ ఎ న్యూ బిలీవర్ హూ ఇస్ ప్రొసిక్యూటెడ్ అండ్ మేడ్ టు స్టాండ్ ఇన్ అ కోర్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ ఫెయిత్.
కానీ ఇక్కడైతే ఇది ఒక కొత్త విశ్వాసి కూడా అన్వయించబడుతుంది. తన విశ్వాసం గురించి హింసించబడుతున్నప్పుడు, న్యాయస్థానంలో ఎదుట నిలబడ్డప్పుడు,
హీ డజంట్ హావ్ టు ప్రిపేర్ బిఫోర్ హ్యాండ్ వాట్ హీస్ గోయింగ్ టు సే వెన్ దే ఆస్క్ టు గివ్ హిమ్ ఎ టెస్టిమనీ.
నా సాక్ష్యం ఇవ్వమని వాళ్ళు అడిగినప్పుడు నేను ముందే దానికోసం సిద్ధపడాల్సిన అవసరం లేదు.
At that moment, the Holy Spirit will give him the right words to speak.
ఆ గడియలోనే ఏమి మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు ఆ మాటలను అనుగ్రహిస్తాడు.
That's what it's referring to here.
ఇక్కడ అదే చెప్పబడింది.
Because he says in verse 20, it's not you who are going to be speaking, but the Spirit of the Father who will speak in you.
ఎందుకంటే ఆయన 20వ వచనంలో చెప్తున్నారు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు.
You know, just like evil spirits can possess people.
దురాత్మలు ప్రజలను ఏ విధంగా పడతాయో,
control them, give them strength and even speak through them.
వారిని నియంత్రిస్తాయి, బలాన్ని ఇస్తాయి, వారి ద్వారా మాట్లాడతాయి కూడా.
The Holy Spirit can also dwell in us.
పరిశుద్ధాత్ముడు కూడా మనలో నివసించగలడు.
There's one big difference, however, in the way the Holy Spirit speaks through us and the way evil spirits speak through demon possessed people.
పరిశుద్ధాత్ముడు మన ద్వారా మాట్లాడటానికి, దురాత్మలు ప్రజల ద్వారా మాట్లాడటానికి ఒక తేడా ఉంది.
When an evil spirit possesses a person, the person has no control over his tongue.
దురాత్మ ఒక వ్యక్తిని పట్టినప్పుడు ఆ వ్యక్తికి తన నాలుక మీద ఎటువంటి అదుపు ఉండదు.
He may want to say something, but the spirit, evil spirit, overrules that and makes him speak words that the man himself or the woman does not know what they are saying.
దయం పట్టిన వ్యక్తి, స్త్రీ కాని పురుషుడు కాని, వాళ్ళు ఏదో మాట్లాడాలనుకుంటారు, కానీ దురాత్మ ఏం చేస్తాడంటే దాన్ని అధిగమించి వాళ్లను మాట్లాడనీయకుండా ఆ దురాత్మే మాట్లాడతాడు.
And they cannot change it because evil spirit is speaking.
వాళ్ళు ఆ విధంగా మార్చుకోలేరు, ఎందుకంటే దురాత్మ మాట్లాడుతుంది కాబట్టి.
That's why it's called demon possession.
అందుకే దయ్యం పట్టింది అంటారు.
Complete possession.
పూర్తిగా పట్టటం.
But when the Holy Spirit comes into a person and controls him, he doesn't possess him.
కానీ ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని నియంత్రిస్తాడు, కానీ ఆ వ్యక్తిని పట్టడు.
He fills him.
ఆ వ్యక్తిని నింపుతాడు.
There's a lot of difference between demon possession and spirit filling.
దయ్యం పట్టడానికి, ఆత్మతో నింపబడటానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
Demons don't fill people, they possess people.
దయ్యములు మనుషులను నింపవు, కానీ మనుషులను పడతాయి.
And the Holy Spirit doesn't possess people, he fills them.
కానీ పరిశుద్ధాత్ముడు మనుషులను పట్టడు, కానీ మనుషులను నింపుతాడు.
That means he gives them freedom.
దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తికి స్వాతంత్రాన్ని ఇస్తాడు.
He is not going to speak through your tongue just like a demon speaks through the tongue of a demon possessed person.
దయ్యం పట్టిన ఒక వ్యక్తి ద్వారా ఆ దయ్యం ఆ వ్యక్తి యొక్క నాలుక ద్వారా ఏ విధంగా మాట్లాడుతుందో, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని నింపినప్పుడు ఆ వ్యక్తి నాలుక ద్వారా ఆ విధంగా మాట్లాడడు.
He will instruct you in your mind, but you use your tongue.
నీ మనసులో పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, కానీ నీ నాలుక ద్వారా నీవే మాట్లాడాలి.
Even speaking in tongues, nowhere in the Bible does it say the Holy Spirit spoke in tongues.
భాషల్లో మాట్లాడే విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు భాషల్లో మాట్లాడినట్లు ఎక్కడ బైబిల్లో లేదు.
Acts 2:4 says they, the disciples, spoke in tongues as the Spirit gave them utterance.
అపొస్తల కార్యములు 2:4 ఏ విధంగా ఉంది, ఆత్మ వారికి వాక్శక్తి ఇచ్చిన కొలది శిష్యులు భాషలతో మాట్లాడిరి.
And that is how any genuine speaking in tongues is.
నిజముగా భాషలతో మాట్లాడటం అంటే ఆ విధంగా ఉంటుంది.
The believer speaks in tongues.
విశ్వాసులు భాషలతో మాట్లాడతారు.
Usually spoken to God.
సాధారణంగా దేవునితోనే మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా.
But the believer himself moves his tongue and speaks to God. But
కానీ విశ్వాసే తన నాలుకను కదిలించి దేవునితో మాట్లాడుతూ ఉంటాడు.
Utterance is given by the Holy Spirit.
కానీ ఆ వాక్ శక్తిని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు.
Fundamentally different from a demon possessing a person where the demon himself speaks.
ప్రాథమికంగా ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే దయ్యం పట్టిన ఒక వ్యక్తిలో దయ్యమే మాట్లాడుతూ ఉంటుంది.
And demons can also make a person speak in tongues.
దయ్యం కూడా ఒక వ్యక్తిని భాషలతో మాట్లాడేటట్లు చేయగలదు.
They got supernatural power.
ఎందుకంటే ఆ దయ్యములకు కూడా మానవాతీతమైన శక్తులు ఉంటాయి.
And there'll be a world of difference.
కానీ ఎంతో వ్యత్యాసం ఉంది.
The difference is this.
ఆ వ్యత్యాసం ఏంటంటే ఇదే.
When a demon speaks through a person, whether in a known language or in unknown tongues,
దయ్యం పట్టిన ఒక వ్యక్తిలో నుంచి దయ్యము తెలిసిన భాషలో మాట్లాడినా లేక తెలియని భాషల్లో మాట్లాడినా,
the person doesn't have any control over himself.
ఆ వ్యక్తికి తన మీద ఎటువంటి నిగ్రహము ఉండదు.
But when the Holy Spirit gives utterance to a person to speak in unknown tongues, he has complete control over himself.
కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి భాషలతో మాట్లాడటానికి వాక్శక్తి అనుగ్రహించినప్పుడు ఆ వ్యక్తికి తన మీద సంపూర్ణమైన నిగ్రహం ఉంటుంది.
బికాజ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ సెల్ఫ్ కంట్రోల్.
ఎందుకంటే ఆత్మ యొక్క ఫలం ఏంటంటే ఆశా నిగ్రహము.
సో వెన్ ఎ పర్సన్ సేస్ ఓ ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్ ఐ జస్ట్ వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ ఐ కుడెంట్ స్టాప్ దట్ మస్ట్ హవ్ బీన్ ఎ డీమన్.
కాబట్టి ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పినప్పుడు నా మీద నాకు నిగ్రహం లేదు నేను ఆ విధంగా మాట్లాడుతూ వెళ్తున్నాను అంటే అది దయ్యం నుండి వచ్చిందే.
బికాజ్ ఓన్లీ డీమన్స్ కంట్రోల్ పీపుల్స్ టంగ్స్ లైక్ దాట్.
ఎందుకంటే కేవలం దయ్యములు మాత్రమే మనుషుల యొక్క నాలుకలను ఆ విధంగా అదుపు చేస్తాయి.
When the Holy Spirit gives utterance,
పరిశుద్ధాత్ముడు వాక్శక్తి అనుగ్రహించినప్పుడు,
I've experienced speaking in tongues for 38 years.
38 సంవత్సరాల నుండి కూడా నేను భాషలతో మాట్లాడటం అనుభవాన్ని కలిగి ఉన్నాను.
ఐ ఫౌండ్ దట్ ఇట్స్ మీ హూ స్పీక్స్ టు గాడ్.
నేను కనుగొన్నది ఏంటంటే నేను దేవునితో మాట్లాడుతున్నాను.
ఇట్స్ ఐ హూ మూవ్ మై టంగ్.
నా నాలుకను కదిలించేది నేనే.
బట్ ద స్పిరిట్ గివ్స్ ది అటరెన్స్.
కానీ ఆత్మ నాకు వాక్శక్తిని అనుగ్రహిస్తాడు.
So we need to understand this fundamental principle when the Lord says it's not you who speak but the Spirit who speaks in you.
కాబట్టి మాట్లాడేది మీరు కాదు మీలో ఉన్న ఆత్మే అని ప్రభు ఇక్కడ చెప్పినప్పుడు ఈ ప్రాథమికమైన వ్యత్యాసాన్ని నియమాన్ని మనం గమనించాలి.
There is a difference between the way the Holy Spirit speaks and demons speak.
పరిశుద్ధాత్ముడు మాట్లాడటానికి దయ్యం మాట్లాడటానికి తేడా ఉంది.
Demons possess but the Holy Spirit gives utterance and we speak.
దయ్యములైతే పడతాయి కానీ పరిశుద్ధాత్ముడు వాక్శక్తి అనుగ్రహించినప్పుడు మనం మాట్లాడతాము.
That's a fundamental principle in everything.
కాబట్టి సమస్త విషయముల్లో కూడా ఇది ప్రాథమికమైన నియమము.
Demons do not allow a person to have freedom.
ఒక వ్యక్తి స్వాతంత్రాన్ని కలిగి ఉండేటట్లు దయ్యములు అనుమతించవు.
They completely possess and
దయ్యములు ఒక మనిషిని పూర్తిగా లోబరుచుకుంటాయి.
There are so many things like automatic writing and so many things that the demons do.
దయ్యములు అనేకమైన విషయాలు చేస్తుంటాయి. ఆటోమేటిక్ గా రాయటం.
They completely possess the person.
ఆ వ్యక్తిని పూర్తిగా లోబరుచుకుంటాయి.
That's why demon possessed people can sometimes be so strong that even if it's a woman you need 3-4 men to hold the person down.
అందుకే దయ్యం పట్టిన వ్యక్తులు ఒకసారి ఎంతో బలంగా ఉంటారు. ఒక స్త్రీని పట్టుకోవడానికి కూడా 3-4 పురుషులు అవసరం వస్తారు.
They have tremendous strength because demons have come and taken over.
వాళ్ళు ఎంతో బలాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే దయ్యములు ఆ వ్యక్తిని పట్టాయి కాబట్టి.
Whereas the Holy Spirit, when he comes and dwells in a person, he gives him the power, but he expects the person to use that power himself.
కానీ పరిశుద్ధాత్ముడు వచ్చి ఒక వ్యక్తిలో నివసిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి బలాన్ని అనుగ్రహిస్తాడు కానీ ఆ శక్తిని ఆ బలాన్ని ఆ వ్యక్తే ఉపయోగించుకోవాలని పరిశుద్ధాత్ముడు చూస్తాడు.
He gives us instruction in our mind, but gives us freedom to obey him or not obey him.
పరిశుద్ధాత్ముడు మన మనసులో మనకు బోధిస్తాడు కానీ దానికి విధేయత చూపించాలా అవిధేయత చూపించాలా అనే స్వేచ్ఛను స్వాతంత్రాన్ని మనకిస్తాడు.
It's the same when we speak in a pulpit. The Holy Spirit can mightily anoint a person, but it's the person himself who speaks.
ప్రసంగ వేదిక మీద బోధించేటప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని బలంగా అభిషేకించవచ్చు కానీ ఆ అభిషేకాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనేది ఆ వ్యక్తి మీదే ఆధారపడి ఉంటుంది.
He's using his mind, but his mind has been renewed by the Holy Spirit.
ఆ వ్యక్తి తన మనస్సును ఉపయోగిస్తున్నాడు కానీ ఆ మనస్సు అనేది పరిశుద్ధాత్మ చేత రూపాంతరం చెందబడింది.
This is the principle by which the Holy Spirit works.
పరిశుద్ధాత్ముడు ఈ నియమం ద్వారా పనిచేస్తాడు.
So important to understand this in this day when there's so much of deception.
ఎంతో మోసకరమైన ఈ దినాల్లో దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యం.
And people don't understand what is the difference between being filled with the Holy Spirit and being possessed by a demon.
పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి దయ్యం పట్టడానికి తేడాను ప్రజలు అర్థం చేసుకోరు.
సో హి ఆల్సో సేస్ ఇన్ రిలేషన్ టు పర్సిక్యూషన్ దట్ బ్రదర్ విల్ డెలివర్ అ బ్రదర్ టు డెత్. వర్స్ 21.
హింసించబట్టం గురించి ఆయన చెప్తున్నప్పుడు 21వ వచనంలో ఆయన విధంగా చెప్తున్నారు, సహోదరుడు సహోదరుని మరణముకు అప్పగించును.
ఫాదర్ హిస్ చైల్డ్.
తండ్రి తన కుమారుని అప్పగిస్తాడు.
దేర్ బి ఎన్మిటీ విత్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ.
ఒకే కుటుంబంలో ద్వేషం ఉంటుంది.
You will be hated by all people on account of my name.
Meeru na naamamu nimittamu andari cheta dveshinchabadaduru.
But it is the one who endures to the end who will be saved.
Kani antam varaku sahinchina vaadu rakshimpabadunu.
Say, Lord, I want to be faithful to you till the very end.
O prabhu antam varaku kuda nenu meeku nammakanga undalani korukuntunnanu.
And he also said there's no virtue in facing persecution and trying to be brave.
హింసను ఎదుర్కొని ధైర్యంగా ఉండటంలో గొప్పతనమేమీ లేదని ప్రభు చెప్తున్నారు.
ఇఫ్ దే పర్సిక్యూట్ యూ ఇన్ వన్ సిటీ Verse 23, flee to the next one.
ఒక పట్టణంలో మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు మరి ఒక పట్టణానికి పారిపోమ్మని 23వ వచనంలో ప్రభువు చెప్తున్నారు.
For truly I say to you, you will not have finished going through the cities of Israel until the Son of Man comes.
మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను.
So here he says that there's no virtue in standing up and facing persecution unnecessarily.
కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే అవసరం లేకుండా అనవసరంగా ఒక చోట నిలబడి హింసను పొందటంలో ఏ గొప్పతనము లేదు.
ఇఫ్ ఇట్స్ అనవాయిడబుల్ వెల్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ విల్ గివ్ యు గ్రేస్.
ఒకవేళ అది తప్పించుకోలేనిదైతే దేవునికి వందనాలు, దేవుడు కృపణిస్తాడు.
బట్ ఇఫ్ యు కెన్ అవాయిడ్ పర్సిక్యూషన్ అవాయిడ్ ఇట్.
కానీ నీవు హింసను తప్పించుకోగలిగితే తప్పించుకో.
డోంట్ ఫోర్స్ యువర్సెల్ఫ్ టు బి ఎ మార్టర్ టు గెట్ సమ్ ఆనర్ ఆర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
ఏదో ఘనత పొందటానికో స్వీయ సంతృప్తి చెందటానికో నిన్ను నీవే హతసాక్షిగా అవటానికి బలవంతం చేసుకోవద్దు.
Whenever they persecute you in one city, flee to another.
ఒక పట్టణంలో వారు మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోండి.
So please remember that these simple principles concerning our speaking, our witnessing for the Lord and how we face up to persecution.
మనము ప్రభువు గురించి సాక్ష్యమిచ్చేటప్పుడు లేక ప్రభువు గురించి మాట్లాడేటప్పుడు మనము హింసలను ఏ విధంగా ఎదుర్కోవాలో అని ఉన్న ఈ చిన్న నియమాలను దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి.
And to face the reality that people will hate us when we stand up for the true faith.
మనము నిజమైన విశ్వాసం గురించి నిలబడ్డప్పుడు ప్రజలు మనల్ని ద్వేషిస్తారు అనే వాస్తవంలో మనం జీవించాలి.
The true Christian is not going to be a popular person.
ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ ప్రముఖుడై ఉండడు.
God bless you and we continue our study in the next episode.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనము తర్వాత అధ్యయనములో కొనసాగిద్దాము.